నేను రామః రాముడను శస్త్రభృతాం శస్త్రధారులను జుషాణం జల జంతువులలో మకర చ అస్మి నేను మకరమును సోతసాం నదులలో అస్మి నేను జాహ్నవి గంగానదిని ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురువే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం ఇష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వషే నమః హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, హరే కృష్ణ. చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 10. అధ్యాయం పేరు భగద్విభూతి. శ్లోకం సంఖ్య 31. శ్లోకం యొక్క భావం ఈ విధంగా ఉంది. పవిత్ర మనోచ్చువాణిలో వాయువును, శస్త్రధారలో శ్రీరాముడను, జల జంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి ఉన్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునునికి తన యొక్క విభూతిని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు, ఎందుకు ఈ విభూతుల్ని అర్జునుడికి తెలియచేస్తున్నాడు? సమాధానం ఏంటంటే, 9వ అధ్యాయం యొక్క చివరిలో చివరి శ్లోకం ఏంటంటే, మన్మనామవద్భక్తో మధ్యాజీమా నమస్కురు మామే వైశ్యశక్తేవ ఆత్మానం అత్పరాయణ. ఆ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే, సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉండాలి, శ్రీకృష్ణుని ఇక విశుద్ధ భక్తుడు కావాలి అనేది 9వ అధ్యాయం యొక్క సారాంశంగా మనకు తెలుస్తుంది. మనం ఎంతమంది తెలుసుకున్నాం, మనం 1 నుంచి 6 అధ్యాయుల వరకు ఏం తెలియజేస్తుంది? 1 నుంచి 6 అధ్యాయాలు ఏం తెలియజేస్తాయి? కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఏ యోగం గురించి ఎక్కువ చెప్పాలనుకున్నారు? కర్మయోగం. 1 నుంచి 6 అధ్యాయాలు ప్రధానంగా కర్మయోగం గురించి తెలియజేస్తూ వచ్చారు. 2వ అధ్యాయంలో అన్ని అధ్యాయాల యొక్క సారాంశం ఉన్నప్పటికీ భక్తియోగం మిళితమైంది. భక్తియోగం ప్రధానమైంది, భగవద్గీత మొత్తంగా భక్తియోగం ప్రధానంగా ఉంటుంది. కానీ 1 నుంచి 6 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయి? కర్మయోగం యొక్క తెలియజేస్తున్నారు కృష్ణుడు. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తున్నాయి? భక్తియోగం గురించి తెలియజేస్తుంది. తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏ యోగం యొక్క ప్రస్తావన ఉంది? జ్ఞానయోగం గురించి కృష్ణుడు అర్జున్ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మధ్య 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇటువైపు కర్మయోగం గురించి, ఇటువైపు 6 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని తెలియజేస్తూ ప్రధానంగా కృష్ణుడు అర్జునుడికి ఈ భక్తి యుగం యొక్క విశిష్టతని తెలియజేస్తున్నాడు. అందులో ప్రత్యేకించి 9వ అధ్యాయంలో నీవు విశుద్ధ భక్తుడు కావాలి అనే విషయాన్ని స్పష్టంగా అర్జున్ తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత పదో అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మరింత ఆ విభూతుల్ని తెలుసుకోవడం ద్వారా భక్తులు సర్వకాల సర్వవస్తుల్లోనూ కృష్ణుని ఏ విధంగా స్మరించుకోవచ్చు అని తెలుసుకొని కొన్ని విభూతులు తెలియజేస్తూ వచ్చారు. అందులో కొన్ని ముఖ్యమైన విభూతులే ఈ శ్లోకంలో వివరించబడ్డాయి. ఏంటది? పవిత్రమనర్చువాణిలో వాయువును, శస్త్రధారలో శ్రీరాముడును, జల జంతువులలో అంటే జలచరాల్లో మకరం అంటే ఏంటి మొసలి, నదులలో గంగానదిని నేను, ఇక్కడ నాలుగు ప్రస్తావించారు. ఆ తర్వాత మనం చూస్తున్నట్టయితే కృష్ణుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక శ్లోకం తెలియజేస్తాడు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతూర్జితమేవవా తత్తదేవావగత్సత్వం మమ తేజోంస సంభవం. అర్జున, ఇవన్నీ నీకు ఎందుకు? ఇవన్నీ ఏదైతే సంపన్నమైంది, ఏదైతే భౌతిక ప్రపంచంలో కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు సంపన్నమైంది ఐశ్వర్యవంతమైంది కీర్తించబడేది ఏదైనా సరే, ఏదో ప్రముఖంగా చెప్పుకుంటే అవన్నీ కూడా నేనే అని స్పష్టంగా తెలుసుకో. ఎందుకు ఇక్కడ శస్త్రధారుల్లో నేను శ్రీరాముని చెప్తున్నాడు? శ్రీరామ్ మించినట్టు ధనుర్ధారి ఎవరు లేరు? ఇంకా శ్రీరాముని మించినట్టు అతని మేటి అనంటి విలుకాడు ఎవరు లేరు. కాబట్టి అతను నేను అని అర్థం చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ పాండవానం ధనంజయ, పాండవులు గొప్ప పుణ్యాత్ములు, నువ్వు నన్ను తెలుసుకోవాలనుకుంటే అందులో అర్జునుడు విశుద్ధమైన భక్తుడు. పాండవానం ధనంజయ, ఒక రాక్షసుని ప్రస్తావిస్తావా? రాక్షసుని ప్రస్తావించినట్టయితే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, రాక్షసులు లేని ప్రహ్లాదుణ్ణి. ఈ విధంగా ఇప్పుడు జలచరాల ప్రస్తావన ఇక్కడ వచ్చింది. కాబట్టి జలచరాల్లో జలచరాలోని జంతువుల్లో మొసలి అత్యంత శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైందంటే రీసెంట్గా ఈ దూరదర్శన్ ఛానల్ వాళ్ళు ఒక వీడియో ఛానల్ తీశారు. అది దేనికో ఒకసారి గట్టు మీదకి వచ్చింది. ఏది? మొసలి. ఆ మొసలి గట్టు మీదకి వచ్చి ఆ సేద తీరుతున్న సమయంలో అటుగా వెళ్తున్న సింహం చూసి ఆ మొసలిని దాడి చేసింది. ఆ మొసలి ఈ సింహ మొసలిని దాడి చేసింది. ఆ దాడి చేస్తున్నంతసేపు దాని ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది మొసలి యొక్క శరీరం, సింహం ఏం చేయలేకుండా పోయింది. కానీ దగ్గరే అది కొలం దగ్గరలో ఉంది కాబట్టి నిదానంగా మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయింది. ఏది? మొసలి. కానీ దాని యొక్క సెన్సెస్ బాగానే పనిచేస్తున్నాయి మొసలి యొక్క ఇంద్రియాలు. ఈ సింహం ఏం చేస్తుంటే ఏదైతే విధంగా అయితే ఈ కుక్కలు ఇతర వేటకెళ్ళినప్పుడు ఏ విధంగా ఆడుకుంటా అట్లా ఈ సింహము ఆ మొసలి దగ్గర చాలాసేపు దాన్ని ఆడుకుంది కానీ ఏం చేయలేకపోయింది. ఆ నీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదంటే అది దానికోసం వేచి కొలం గట్టు మీద వేచి ఉందన్నమాట తిరిగి మొసలు వస్తుందని చెప్పేసి. ఆ మొసలి ఏం చేస్తుంటే చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అత్యంత వేగంతో వచ్చేసి ఆ సింహాన్ని కాస్త నోట్లో వేస్తుందన్నమాట. నేను లాక్ వెళ్ళిపోయింది. ఎస్, క్లియర్లీ షోన్ ఇన్ ద వీడియో ఛానల్. తీసుకెళ్ళి అక్కడ చప్పని చేసింది అనమాట దాన్ని, సింహాన్ని. దాన్ని ఏమంటాం మనం? మృగరాజు అంటాం కదా. కానీ ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ప్రాక్టికల్లీ వాళ్ళు చూశారనమాట, అదే దాన్ని షూట్ చేశారు. సో విధంగా ఉంటుంది. అంత శక్తివంతమైంది. ఏది? నీటిలో మొసలి ఎంతో శక్తివంతమైంది. మనం కూడా చూడవచ్చు, ఈవెన్ ఏనుగు కూడా ఎంతో శక్తివంతమైంది. మన భాగవతంలో గజేంద్ర మోక్షం ఆ ప్రస్థానం మనం చూసినట్టయితే ఎంతో బలిష్టమైంది ఏనుగు. తన యొక్క భార్యలతోనూ పుత్రులతోనూ ఏనుగు సంతానం వెళ్ళి ఆ కొలంలో అడుగుపెట్టినప్పుడు మొసలు పట్టేసింది. కొన్ని వేల సంవత్సరాలు ఇది పైకి తన గట్టు మీదకి లాగుతోంది, అది చూస్తే నీళ్ళు లాగుతోంది. చివరికి ఏనుగు తన యొక్క జవసత్తాలన్నీ ఉడిగిపోయినాయి. సరే, రక్షణ కోసం భగవంతుని ప్రార్థించింది. కాబట్టి దానికి ప్రస్థాన విషయం అర్థం చేసుకోవాలంటే జలంలో ఉన్నప్పుడు మొసలి చాలా శక్తివంతమైంది. కాబట్టి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ప్రసాదిస్తేనే వస్తుంది. కాబట్టి ఆ జుషాణం మకరశ్చాస్మి, ఆ మొసలిని అవండి అదని నాయక ప్రాతినిధ్యం వహిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ కృష్ణ తెలియజేస్తున్నాడు. శ్రోత సామస్మి జాహ్నవి. జాహ్నవిని ఎందుకు చెప్పారు ఇక్కడ? ఎప్పుడైతే గంగాదేవి ఆమె ముల్లోకాలని పావనం చేస్తూ, అంటే మళ్ళీ భూలోకం నుంచి కూడా అధోలోకాలకు వెళ్తుంది గంగాదేవి, గంగాదేవి ఇక్కడ వచ్చేటప్పుడు జాహ్న ఋషి, జాహ్న ఋషి అని చెప్పేసి ఆయన గొప్ప యోగి, ఆయన పాఠాలు చదువుకో ఉంటారు. ఆమె ఆశ్రమ వాతావరణంలోకి ఎప్పుడైతే గంగాజలం వెళ్ళిందో తన యొక్క తపస్సుకు భంగం కలిగింది చెప్పేసి ఏం చేశాడు, మొత్తం గంగ దాగేశాడు. ఇంక గంగ లేదు, ఇంకా గంగ లేదు. చెరు భగీరథుడు వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. వెళ్ళి ఏం జరిగింది చూసి జాహ్నమునిని ప్రార్థిస్తే చెరుకు నా నోటి నుంచి వదిలినట్టయితే అది ఎంగిలవుతుందని చెప్పేసి ఆయన ఏం చేశాడు, చెవుని వదులుతాడు గంగాదేవిని, చెవుని వదిలేస్తాడు అన్నమాట. అందువల్ల గంగకి ఇంకో పేరేంటి, జాహ్నవి. గంగాదేవి చాలా పేర్లు ఉన్నాయి, అలకనంద, భాగీరథి, ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు జాహ్నవి. ఇక కృష్ణుడు ఏమో సంబోధిస్తున్నాడు, శోత సామాస్ని జాహ్నవి, నదులలో నేను గంగానదిని. ఎందుకు గంగానది ప్రాతినిధ్యం వహిస్తుంది? ఎంతో పవిత్రమైంది కాబట్టి. గంగానది ఎంతో పవిత్రమైంది. గంగానది యొక్క పవిత్ర తెలుసుకోవాలంటే చాలా చరిత్రలు ఉన్నాయి. అందులో ఒకటి మనం తెలుసుకున్నట్టయితే చాలా తెలిసే ఉంటుంది, ఈ పురాణంలో సంబంధించిన ఒక ఇది, 5000 సంవత్సరాల క్రితం నందమహారాజు తర్వాత ఇతరత్ర అందరూ కూడా ఈ విధంగా సాయంత్ర సమయంలో కూర్చొని భగవానికి చర్చించుకుంటూ గంగానది యొక్క ప్రస్తావన వస్తుంది. గంగానది ఎంత పవిత్రమైంది అని చెప్పుకుంటూ ఒకసారి గరుడ ఒక సర్పాన్ని శిశి రాధా గోవింద సకంద శిశిగిరాజుకి, శిశి పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీప్రభుపాదకి అగౌత్మయమానంది. ఒక సర్పాన్ని గరుడు తన యొక్క వాడి అయినట్టు గోళ్ళతో పట్టుకొని వెళ్తోంది. వెళ్తున్న సమయంలో మొన్నటుండి ఆ సర్పం కాస్త ఏమైంది, చతుర్భుజాలు ఉన్నటువంటి ఏంగా మారింది, విష్ణు వైకుంఠ దూత అంటే విష్ణుదూతగా మారిపోయింది. అంటే 4 చేతులు, అందరంటి వస్త్రాలు వీటితో మారిపోయింది. సర్పం ఏంటి ఇలా మారిపోయిందని చెప్పేసి చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ సర్పం యొక్క చివరి కొన, సర్పం యొక్క చివరి కొన ఈ గంగానదికి కొద్దిగా తాకబడింది. ఎప్పుడైతే ఆ సర్పం గంగానదిని స్పృశించిందో వెంటనే తన యొక్క దేహాన్ని తొలగిపోయింది, వెంటనే ఈ విష్ణుదూత యొక్క శరీరం తీసుకుంది, అంటే వైకుంఠ శరీరం తీసుకుంది. ఇంకేమైంది, గరుడు అలాగే వైకుంఠం వెళ్తున్నాడు కాబట్టి అలాగే తీసుకెళ్ళి వైకుంఠం వదిలేశాడు. అంటే వాస్తవంగా ఇక్కడ జీవులు 84 లక్షల జీవరాశులు ఈ భౌతిక ప్రపంచంలో, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనంతా కూడా వాస్తవంగా ఆధ్యాత్మిక ప్రపంచం చెందిన వాళ్ళం, వైకుంఠ వాసులం, కానీ భగవంతుడు కాని చెప్పేసి ఇక్కడ వచ్చేసాం, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తామని తెలియదు. ఇలాంటివైనా సమ్ మ్యాజిక్లు జరగాలి. అదేవిధంగా రామానుజాచార్య వారు కూడా శ్రీరంగంలో మందిరంలో భగవత్ ప్రసాదాన్ని శ్రీ రామానుజాలకు ఇచ్చినప్పుడు నోట్లో వేసుకుంటారు, అదట కొంచెం ఉచ్చిష్ట దగ్గరుండి కొలంలో పడుతుంది. ఆ కొలంలో పడిన తక్షణమే అక్కడి నుంచి కొంతమంది ఈ విష్ణు దేహాన్ని తీసుకొని వైకుంఠదూతులుగా మారి వాళ్ళు కూడా బౌద్ధం వెళ్ళిపోతారు వైకుంఠ లోకానికి. ఇంతకేం జరిగింది అక్కడ? ఎప్పుడైతే రామానుజాచార్య వారి యొక్క ఉచ్చిష్ట దొరికిందో, ఎంతో శుద్ధమైన భక్తుడు, స్వయంగా బలరాముడు వల్ల యొక్క అవతారం అతనికి ఉచ్చిష్ట ఎప్పుడైతే దొరికిందో, ఆ యొక్క చేపలకి వెంటనే తన యొక్క మామూలు తన యొక్క దేహాన్ని కోల్పోయాయి. కోల్పోయిన యొక్క వైకుంఠ శరీరం వచ్చేసింది. ఇది ఇంత శక్తివంతమైంది, ఇది గంగానది అంత శక్తివంతమైంది. వైష్ణవుల యొక్క ఉచ్చిష్ట మనం తెలుసు, మనం కూడా తెలుసుకున్నాం. కురుక్షేత్రంలో కృష్ణ బలరాములు ద్వారకవాసులందరూ కూడా అక్కడ సూర్యగ్రహణ సందర్భంగా వాళ్ళు గుమిగూడినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరు రాజులు కూడా అక్కడ వచ్చారు. అందరు రాజులు అక్కడ వచ్చి వాళ్ళ సంబంధ పంచకంలో వాళ్ళు స్నానం చేసి వాళ్ళు గొప్ప పుణ్యాన్ని ఆర్జించాలి అనే ఉద్దేశంతో, సాధులను సేవించాలనే ఉద్దేశంతో అక్కడ చేరారు. తర్వాత కొద్ది సమయానికి ఎంతోమంది గొప్ప మహాత్ములు, ఎవరు, చవనుడు, ఏకత, ద్విత, త్రిత, విశ్వామిత్రుడు, దేవర్షి నారదులు, వ్యాసుడు, వీళ్ళందరూ గొప్ప మహాత్ములందరూ కూడా అక్కడ వచ్చారు ఇక్కడికి కురుక్షేత్రానికి. వచ్చినప్పుడు వీళ్ళందరి యొక్క ప్రాతినిధ్యాన్ని కృష్ణుడు వహించి మునులు కీర్తిస్తున్నాడు. ఎందుకు చెప్పుకున్నాం మనం, కీర్తిస్తూ అప్పుడేం చెప్పాడంటే, మందిరానికి వస్తూ కేవలం శ్రీమూర్తుల్ని దర్శనం చేసుకుని అటువంటి భక్తుల్ని గౌరవించకుండా, లేదా అక్కడి నుంచి శ్రవణం చేయకుండా వచ్చినట్టయితే, లేదా తీర్థయాత్రలకు అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ కూడా కేవలం నదుల్లో స్నానం చేసి భగవంతుని గురించి శ్రవణం చేయకుండా పోతే వాళ్ళు పెద్దగా పొందే ప్రయోజనం ఏమీ లేదు. కానీ సాధు మహాత్ముల్ని కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే దీర్ఘకాలికంగా పొందే ప్రయోజనం, కానీ ఈ మహాత్ముని దర్శనం చేసుకోవడం వల్ల స్వల్ప సమయంలోనే గొప్ప ఫలితాన్ని పొందుతారు, త్వరగా పవిత్రమవుతారన్న విషయం తెలియజేస్తున్నారు. అందుకే ఈ సాదర్శనం అనేది ఎంతో గొప్పది. ఆ విధంగా ఇక గంగానది యొక్క మహాత్మ్యం తెలియజేస్తూ ఈ ప్రస్తావన నందమహారాజు వింటాడు. అందరూ కూడా వినేసరికి వెంటనే మనందరం కూడా వెళ్ళి గంగలో స్నానం చేయాలి, మనల్ని కూడా ఈ గృహస్థ ధర్మంలో ఉండి ఎన్నో రకాల పాపకార్యాలను చేశాం మనం, మనం వెళ్ళి గంగానదిలో స్నానం చేసి ఈ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పేసి వెంటనే ఆజ్ఞాపిస్తాడు. మరుసటి రోజు వెళ్ళాలనుకుంటారు, వెంటనే కృష్ణుడు గ్రహిస్తాడు. ఇది కృష్ణుడు తెలుసుకొని ఏం చేస్తాడు, వెంటనే ఇది రెండు సన్నివేశాలు జరిగాయి. ఇది విధంగా ఒకటి మానసికంగానే కృష్ణుడు సృష్టి చేస్తాడు, అదొక సన్నివేశం. తర్వాత నందగ్రామంలో ఉన్నప్పుడు ఒక కొలని సృష్టి చేస్తాడు. ఆ కొలని ఏంటంటే, ఈ పుష్కరుడు అన్ని రకాల నదుల యొక్క ప్రాతిని వహించి అన్ని నదులు అక్కడ వచ్చేస్తాయి, గంగ, యమున, కావేరి అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇక అందరూ బయలుదేరాలి. బయలుదేరే సమయానికి వచ్చి చూస్తారన్నమాట. అందరూ వాళ్ళందరూ ఉన్నతమైన వస్త్రాలంకరణ చేసుకుని ఉంటారు. పుష్కరుడు, ఆ గంగ, యమున అందరి ప్రాతిని వహించి అన్నీ ఉండేసరికి ఎవరు మీరు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, నా యొక్క అనుమతి లేకుండా ఎవరు నా రాజ్యంలో అడుగుపెట్టరు, మీరు చూస్తుంటే దేవతల్లా ఉన్నారు, ఏ కార్యమాత్రం ఇచ్చారని చెప్పేసి అని అడిగితే, ఇక్కడ స్వయంగా భగవంతుడు స్నానం చేసే ప్రదేశం ఇది, అందువల్ల మేము ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చాము. అది విషయం చెప్పినప్పుడు నందమహారాజు ఆశ్చర్యపోతాడు. అంటే అంత పవిత్రమైనటి నదీజలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. సో నందమహారాజు వెంటనే తన కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని అక్కడ వెళ్ళి అతను స్నానం ఆచరించే ప్రయత్నం చేస్తాడు. అంటే అక్కడ స్వయంగా కృష్ణమలరాములు స్నానం చేసేవాళ్ళనమాట. ఆ తీర్థం పేరు గుర్తుందా, చైతన్య గుర్తుందా, గుర్తొచ్చిందా, ఇదే దీని దగ్గర వృందకుండ్ వృందకుండ్ ముందు కుశవల్లం రోజు మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేసేవారు కదా, తేరు కదమ్మ దగ్గరే గుర్తొచ్చిందా? అది అదొక లీల. అంటే భగవంతుడు స్వయంగా లీల చేసిన ప్రదేశం మరింత ఎంత పవిత్రమైంది. ఏమన్నా ఇది కూడా ఎంతో గొప్ప తీర్థంగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే స్వామివారు అక్కడ స్వయంగా లీలలు చేశారు. దీంట్లో యమునా నదిలో ఇదే మానసికంగా కూడా అదే విధంగానే జస్ట్ కేవలం బౌద్ధ సంకల్పం చేతనే గంగా సృష్టి చేస్తారు. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు నంద మహారాజులు అందరూ కూడా వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా చూడవచ్చు రాధాకుండు శ్యామకుండు వీటిలో ఈ రాధాకుండుకి మానసంగా నుంచి వాళ్ళు నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంత ప్రాచీన గంగానది చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకోవచ్చు. గంగానది యొక్క పవిత్రం చాలా గొప్పది. బయట కూడా చెప్తుంటారు గంగా గాయత్రి గోవింద గీత అని చెప్పేసి నాలుగు చెప్తుంటారు అన్నమాట. నాలుగు గకారాలు అని చెప్పేసి చెప్తానమాట. బయట చెప్పుకుంటూ ఉంటారు అంటే గీత అంటే భగవద్గీత అంటే మనల్ని పునీతం చేస్తుంది. ఈ నాలుగుని ఎక్కువగా ప్రస్తావిస్తారు. అఫ్కోర్స్ భాగవతం కూడా ఉందనుకోండి. గీత గా అంటే గీత అంటే భగవద్గీత. స్వయంగా భగవాన్ యొక్క ఉపదేశాలు ఇచ్చినారు ఈ భగవద్గీతలో. ఇది మనల్ని పవిత్రం చేస్తుంది. గోవింద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గీత గోవింద అయిపోయింది. నెక్స్ట్ గంగా. మన గీతా మహాత్మ్యంలో కూడా గంగానది యొక్క ప్రాధాన్యతని ఇక్కడ ఇచ్చారు. మలినే హంసాం జలస్నానం దినే దినే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. అంటే భగవద్గీత మరింత పవిత్రమైందనే విషయం తెలియజేస్తూ చెప్పారన్నమాట. మరి ప్రామినెంట్ శ్లోక అది. మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం. ప్రతిదినము కావించటి జలస్నానముచే మధుడు తనను శుభపరచుకునొచ్చును. కానీ పవిత్రముగు భగవద్గీతను గంగాజలం అది ఒక్క మారు స్నానం చేసినట్టయితే సంసార మాల్యం. ఏంటి సంసార మాల్యం? పుట్టుక చావు మసన వ్యాధి వీటి నుంచి మనం బయటపడతాం, నశించిపోతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇంకొక శ్లోకంలో కూడా చెప్పారన్నమాట. భారతామృత సర్వస్వం విష్ణు వక్త ద్విని స్మృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యదే. గంగాజలాన్ని పానం చేస్తే ముక్తిని పొందుతారు. ఇక భగవద్గీత అమృతాన్ని ఎవరైతే పానం చేస్తారో. ఇక వేరుగా చెప్పేదేముంది? భగవద్గీత అన్నది మహాభారతందలి దివ్య అమృతం మరియు ఆది విష్ణు శ్రీకృష్ణ భగవాన్ చే స్వయంగా ఉపదేశం అయినది. కాబట్టి ఈ శ్లోకాల యొక్క ముఖ్యమైన సారాంశం అంటే భగవంతుని యొక్క విభూతుల్ని తెలియజేసే ఈ శ్లోకాలు గొప్పతనం గురించి తెలుసుకోమని చెప్పి చెప్తుందన్నమాట. ఈరోజు ఎవరైతే రాజకీయంగా కావచ్చు లేదా ఏ రంగంలో అయినా సరే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారంటే ఏదో జన్మలో వాళ్ళు భగవంతుని సేవించి ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా వాళ్ళు పనికి రావడం జరుగుతుంది. భగవంతుని సేవించకుండా ఉన్నత స్థానం పొందే అవకాశమే లేదు. అది ఆధ్యాత్మికం కావచ్చు లేదా భౌతికం కావచ్చు. కాబట్టి ఆ శ్లోకం చెప్తారంటే యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతూర్జితమేవవి శ్రీమతూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం తేజోంస సంభవం నా వలనే ఇవన్నీ జరుగుతాయని తెలుసుకోవాలి అని చెప్తూ అర్థం చేసుకోమని చెప్పి చెప్తానమాట. ఇది మనం చక్కగా అర్థం చేసుకొని ఇవన్నీ కూడా నా నుంచి వస్తున్నాయి. మత్త పరతరం నా నెత్కించిదస్తి ధనంజయ సూత్రే మణిగణాయ మై సర్వ మదం ప్రోత్తం సూత్రే మణిగణాయవ. విధంగా అయితే ఈ పూసలన్నీ కూడా దారం మీద అలవడి ఉంటాయో సూత్రం చాలా ప్రధానమైంది. సూత్రం అంటే దారం లేకుండా ఏ విధంగా పూసలు ఉండవో అదేవిధంగా సర్వము నా మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకొని ఏం చేయాలి? నాకు సంపూర్ణంగా శరణాగతి పొందాలి. ఇది చాలా ముఖ్యమైనది. సరణత్ ఏ విధంగా పొందాలి? కలియుగంలో శిల ప్రభుపాల వారు మన సులభమైన విధానాన్ని తెలియజేశారు. ఏ విధంగా శరణాగతి పొందవచ్చు? ఏ విధంగా? ఎస్, చాంట్ లౌడ్లీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో కలియుగంలో మన యొక్క స్థితి తెలుసు కాబట్టి కలియుగ ప్రజల యొక్క స్థితి గతులు శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా తెలియజేస్తారు మన ఋషులు. వాళ్ళు ఎంతో జాలితో మన స్థితిగతుల్ని వాళ్ళు తెలియజేస్తారు అన్నమాట. ప్రాయణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యో హిపదూత. ఋషులు ఏం చెప్పారంటే కలియుగ ప్రజల యొక్క దుస్థితిని వాళ్ళు తెలియజేశారు. ఏంటా దుస్థితి? కలియుగ ప్రజలు అల్పాయుష్కులు, అదేవిధంగా కలహప్రియులు, వెరీ గుడ్ అట్ ఫైటింగ్, ఫైటింగ్ అంటే రెడీగా ఉంటాను అనమాట. సో కలహప్రియులు, తర్వాత సోమరిపోతులు, ఆల్వేస్ ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ప్రామినెంట్ యాక్టివిటీస్ అనమాట కలియుగంలో. ఎక్కువ లేజిసం, దురదృష్టవంతులు, వెరీ అన్ఫార్చునేట్ పీపుల్, వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టవంతులు, ప్లస్ సదా కలర్ చెంది ఉంటారు, ఆల్వేస్ డిస్టర్బ్, ఎప్పుడు ఏదో పోటుకున్న వాళ్ళగా ఉంటారు, నెవర్ బీ హ్యాపీ, సంథింగ్ దే లూస్, ఏదో పోటుకుంటే ఉంటారు, ఆల్వేస్ డిస్టర్బ్డ్. ఇది కలియుగ ప్రజల స్థితి. ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు, ఏ విధంగా ఆనందంగా ఉంటారని చెప్పినప్పుడు సుఖదేవ కోసం చెప్పారన్నమాట, కీర్తనాదేవస్య ముక్త సంఘ పరంబ్రజేతి. కలియుగం అంటే నిజమే ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక మహాగుణం ఉంది, ఏంటది? కీర్తనాదేవస్య ముక్త సంఘ పరంబ్రజేతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడు నేరుగా చెప్పుకునేది అంటే ఇవన్నీ మనకు తెలియజేస్తున్నారు. ఓకే, మంచి షూటర్స్ ఎవరు అంటే, ఓకే నేను అన్నాను శ్రీరామచంద్రుణ్ణి మనం చూసాం మనం ఆయన యొక్క గొప్ప పరాక్రమాన్ని చూసి చివరికి తన పక్షంలో ఉండి జాంబోతుడే నీతో ఓ రామ నీతో యుద్ధం చేయాలని ఒక కోరిక పుట్టిందయ్యా నాకు అని చెప్పేసి ఆ చివరిలో ఆయన అందరూ వరాలు ఇచ్చేప్పుడు జాంబోధుడు ఒక వరాన్ని కోరుకుంటాడు. అంటే అంతటి గొప్ప శస్త్రధారుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. సో తన పక్షం నుండి జామోదునికి అలాంటి కోరిక పుట్టిందనమాట. అది శ్రీరాముని యొక్క గొప్పతనం. ఇవి ఈ శ్లోకాల సారాంశం. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే భగవాను యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. భగవాను యొక్క గొప్పతనం ఎందుకు తెలుసుకోవాలి మనం? అన్లేదు, మనం తెలిస్తే కానీ మనం శరణాగతి పొందాం. మనం ఆ భగవాను యొక్క గొప్పతనం తెలియజెప్పడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. భౌతికంగా ఈ గొప్పతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా నాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఏదైతే గొప్పతనం ప్రాతినిధ్యం వహిస్తున్నా అవి కూడా నా యొక్క స్వీయ శక్తి వల్ల విధంగా గొప్పగా ఉన్నాయి. సూర్యునిలో ఉన్న అది తెలుసుకున్నాం కదా మనం. వాడి శ్లోక శూన్య, ఓకే, రసహంస కౌంతే అని ఉంది, అంటే నీటిలో ఉన్న రుచిని నేనే, తర్వాత సూర్యచంద్రులో ఉన్నటి ఆ కాంతి నేనే, వాడి శ్లోకం వస్తా ఉందనుకుంటా. ఆ ప్రభాస్మి సశి సూర్యోహ, ప్రభాస్మి సశి సూర్యోహో, ఆ రస ఆఫ్టర్ వర్స్ కదా, రసహంస కౌంతయ్య ప్రభాస్మి సశి సూర్యోహో, నెక్స్ట్ వర్స్ ఆ ప్రణవ సర్వేదేషు ఆ శబ్ద కే పౌరుషం ఋషు, దిస్ అ వర్స్, శబ్ద కే పౌరుషం ఋషు. రసహంస కౌంతయ్య, నీటిలో ఉన్నట్టు రుచి నేను. మనం చిన్నప్పటి నుంచి కొన్ని గ్యాలన్ కొద్ది నీళ్ళు తాగాం మనం, మనకి ఎప్పుడు దాని మీద విరక్తి రాదు. ఎందువల్ల? ఆ స్వీట్నెస్ అనేది కృషికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రభాస్మి సూర్యోహో, సూర్యులో ఉంటి ఆ కాంతిని కూడా నేనే. ప్రణాసర వీధీషు, ఆ ఓంకారం మనకు శిల ప్రభులు ఏం చెప్తున్నారు? ఆ ఊ మాల కలయికే ఓంకారం, ఆ ఓంకారం వచ్చేసి ఈ హరే కృష్ణ మహాంతులే ఉంది కాబట్టి మీరు హరే కృష్ణ అని జపించండి అని చెప్పాను అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అండ్ శబ్ద కే పౌరుషం ఋషు. సో ఇది పురుషుల్లో ఎవరైతే పౌరుషం చూపిస్తారో అది కూడా తన పాత్రను వహిస్తుంది. శబ్ద కే అంటే ఈ శబ్దంలో అయితే ఈ ఉన్నటువంటి శబ్ద అన్నా కదా ఆకాశంలో ఉరుము మెరుపులు ఇవన్నీ కూడా నాకే ప్రాధాన్యం వహిస్తుంది అనే విషయాన్ని అవన్నీ విభూతులు బాగుందో తెలియజేస్తున్నాడు. ఇందుకు చెప్తున్నట్టు ఏదే ద్విభూతి మత్సత్వం శ్రీమతూజితమేవ తత్తదేవ తత్సం మోతీజం నా యొక్క అనుగ్రహం జరుగుతున్నాయి అని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. తెలుసుకుని కృష్ణుని శరణాది పొంది మనం సంపూర్ణంగా భక్తి సేవలో నిమగ్నం కావడం కోసం మరిన్ని విభూతుల్ని భగవాన్ తెలియజేస్తున్నాడు. ఇది భగవద్గీతలో విభూతుల్లో కొన్ని ఇదనమాట. ఆ తర్వాత మళ్ళీ విశ్వరూప సుందర్శన లోకంలో తర్వాత దానిలో వస్తాయి. దీనికి సంబంధించిన ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు. కలియుగమే భగవనాం జపక సక్త హాయ్. ఓకే, ఏ జపకన్నేతో భగవాన్ కి సాక్షాత్ ఆతా హాయ్, ఏ ప్రశ్న హాయ్. హా జరూర్ ఏ దేఖనాక యోగ్యత చాహియే బట్ ప్రశ్న ఏంటంటే కలియుగ యుగధరం వచ్చేసి ఈ హరినామం జపించమని చెప్పారు, మరి ఈ కలియుగంలో భగవానికి నామం జపిస్తే మనం దర్శనం చేసుకుంటామా? ఏ ఉన్న ప్రశ్న హే. ఓకే, శిషి రాధా గుంద సింగిరిరాజుకి శివప్రభుపాదకి గౌర్ ప్రేమానంద. ఏ దేక్నిక యోగ్యత చాహి, యోగ్యత మనం దేనైనా సరే పొందాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన యోగ్యత సంబంధించుకోవాలి. మరి భగవంతుని చూడ్డానికి తగిన మన అర్హత మనకు ఉందా? ఇప్పుడు మనం సామాన్యం నుండి భౌతిక పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చూడాలంటే మనకి ఎంతో ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు చూడాలంటే ఎంత ప్రోటోకాల్ ఉన్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చూడాలంటే ఆయన కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. మన ఇంద్రియాలు ఎంత అపరిపూర్ణమైనవి, చీకటి అయితే మన ఇంద్రియాలు ఏదేమో మనం చూడలేకుండా ఉన్నాం కదా. రాత్రిపూట మనం ఏం చూడలేం. ఇలాంటి అసంపూర్ణమైన ఇంద్రియాలు కలిగి ఉన్నాం. మనంటే అతను అలాంటి గొప్ప భగవంతుని చూడాలంటే ఏం చేయాలి? మనం తగినంటి అర్హత సంపాదించాలి. అంటే మన చూపు ఎంత అపరిపూర్ణమైంది, మన ఇంద్రియ ఎంత అపరిపూర్ణమైంది. సో కాబట్టి అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిని చూడాలంటే ఏం చేయాలి? అలాంటి మనం అర్హత సంపాదించుకోండి ఏం చేయాలి. అందుకే ప్రభుపాల గురువు ఏం చెప్తారంటే నీవు భగవంతుని చూడడానికి కోసం కాదు, నువ్వు చేసే పనుల వల్ల భగవంతుడే నిన్ను చూడగలగాలి. ఎప్పుడైతే మహాభారతంలో శాంతి రాయబారం కోసం కృష్ణుడు వెళ్ళినప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, నేను ఈరోజు శాంతి రాయబారంకి వచ్చింది పాండవుల యొక్క గొప్ప లక్షణం చూసి వచ్చాను, అందులో ప్రత్యేకించి యుధిష్ఠిర మహారాజు యొక్క దివ్య లక్షణం మంచి లక్షణం చూసి వచ్చాను. అజాత శత్రువు అంటే అతనికి శత్రువులు లేరు, అందులో నేను శాంతి రాయబారం కోసం వచ్చానని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, భగవంతుడికి అతని ఒక భక్తుని యొక్క లక్షణాలు ఆకర్షిస్తాయి. కాబట్టి అలాంటి చక్కటి లక్షణాలని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు భగవంతుడు సహజంగానే ఆకర్షింపబడతాడు. ప్రహ్లాదు ఎలాంటి భక్తుడు, చాలా చిన్న భక్తుడు, కానీ ఏం చేశాడు అలాంటి గొప్ప భగవంతుని ఆకర్షించగలిగాడు. ఏ విధంగా? బికాజ్ ఆఫ్ ద క్వాలిటీస్, లక్షణాల ద్వారా. స్వయంగా తండ్రి ఏం చేస్తున్నాడు, తన సంబంధించి ప్రయత్నిస్తున్నాడు. అని ఏం చేశాడు, సరళంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చక్కగా భావత శ్రవణం చేశాడు, శ్రవణం చేసింది ఆయన కీర్తన చేశాడు, అంటే తోటి స్నేహితులు చెప్పుకున్నాడు, తర్వాత స్మరణ చేస్తున్నాడు. కాబట్టి ఈ పద్ధతుల ద్వారా మనం అనుసరించినట్టయితే తప్పకుండా మనం భగవంతుడి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు, భగవంతుడే మనం ఎదుకొని వస్తాడు. ఈ భగవాన్ आपको आता है, आपको देखने का आता है, ये हम प्रोसेस में है, प्रोसेस में है। जरूर ये श्रवण और कीर्तन स्मरण करने तो जरूर भगवान का दर्शन मिलता है, संशय नहीं। पहले आप कैसा है, ये भवन नाम जप करने के बाद में आप कैसा है, हैप्पी है ना। ये ऐसा प्रोसेस में जाइए, जरूर भगवान का दर्शन मिलता है। हरे कृष्णा।